చేతనత్వ విజ్ఞానం ఏం చెప్తుంది అంటే, ఈ ఆజ్ఞాచక్రానికి బుద్ధి అనేటటువంటి బిందువుకి మధ్య ఉన్నటువంటి ఆ పరమే వ్యోమంలో, ఆ ఆకాశములో అన్నీ ఉన్నాయి అందులో. అది మీరు ఇందాక శ్లోకం కండతా పట్టమన్నానే, పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ అది నా కోరిక. మీరు ఏతద్ విశ్వమును మరవాలి, కానీ ఏం మానరు. మంచిగా తాగటం మానేయక్కర్లేదు, నవ్వటం మానక్కర్లేదు, ఆటలు పాటలు మానక్కర్లేదు. అవేగా ఆ శ్లోకాల్లో రాసినది, ఆ పద్యంలో అందులో చెప్పినది మీకు అర్థం అవ్వాలి. ఇంకా బయట ఏమి జరుగుతోంది? తండ్రి, సొంత తండ్రి ఏనుగులతో తొక్కించిన, విషం తాపించిన, అగ్నిలో పడవేసిన, నో కమెంట్స్. ఏమి అనలే, అసలు నువ్వు తండ్రివా, నువ్వు ఎలాంటి తండ్రివి అని అనలే. మనం ఏమనం గురువుని, ఇది మర్చిపోతాం మనం. కానీ ఇవి పనులు మానం, ఆ తేడా రావాలి. మీకు అర్థం అవ్వాలి ఆ తేడా జీవితంలో. నేను పూజలు చేస్తున్నాను, జపం చేస్తున్నాను గనక మీ యొక్క జీవిత విధానము బయట వాళ్ళకి తేడాగా కనిపించిందో మీరు రాంగ్ ట్రాక్లో ఉన్నారు. మీకు తెలియాలి ఈ తేడా. చేతనత్వంలో మార్పు మీకు వస్తుంది, బయట వాళ్ళకేం తెలీదు. నోరు విప్పకుండా ఉంటే ఓ డాక్టరు, ఓ లాయరు, ఓ ఇంజనీర్కి మధ్య మనకి తేడాలేం తెలియవు. ఒకేలాగుంటారు, అదే శరీరము, అదే హృదయము, అదే రక్త సంచారము. కోసి చూస్తే ఇంక తేడా కనిపించదు, అంతే కదా. సర్జరీలో ఓ ఇంజనీర్కి, ఓ డాక్టర్కి, ఓ లాయర్కి ఏం తేడా ఉంటుంది? ఎక్కడ తేడా వస్తుంది? జ్ఞానంలో తేడా వస్తుంది, చేతనత్వంలో తేడా వస్తుంది, విద్యలో తేడా వస్తుంది. వీళ్ళు భోంచేస్తారు, వీళ్ళు ఆటలాడుకుంటూ ఉంటారు, వీళ్ళు నవ్వుతూ ఉంటారు, వీళ్ళకి కోపాలు వస్తూ ఉంటాయి. ఇంజనీర్కి కోపం వస్తుంది, డాక్టర్కి కోపం వస్తుంది. ఉదాహరణ అర్థమవుతుంది కదా. అంచేత మీ నిత్య జీవితంలో మార్పు రాకూడదు. అందులో ఇతరులు గమనించేంత మార్పు ఖచ్చితంగా రాకూడదు. పరివరాజకులు కాదలుచుకున్న వాళ్ళు ఒక స్ట్రెన్యువస్ కోర్సుకి మీరు గురి కాబోతున్నారు. కానీ ఇది మీకు గుర్తుండాలి, మీరు ఇంత స్ట్రెన్యువస్ కోర్సు ఒకటి చేస్తున్నారు అని ఎవరికి తెలియకూడదు. మీ యొక్క జీవిత విధానాన్ని మీరు అలా మలుచుకోవాలి. అనవసరమైన వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళకి పోవద్దు అంటాడు శ్రీకృష్ణుడు. మీరు ఇతరుల్ని మార్చడానికి కాదు చేస్తున్నది, మీరు అందులో లయం అయిపోవటానికి చేస్తున్నారు. లక్ష్యం అది. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆధ్యాత్మికత అంటే ఏంటో. ముందు డాక్టరు ఆ వైద్య శాస్త్రంలో లయం అయిపోతాడు. లయం అయిపోయిన తర్వాత ఆ వైద్య శాస్త్రం ఇతరులకు ఉపయోగపడచ్చు, పడకపోవచ్చు. తను ఉపయోగిస్తే పడుతుంది, ఉపయోగించకపోతే పడదు. డాక్టర్లు యాక్టర్లు అయిపోవచ్చు కదా. కానీ ముందేమవ్వాలి, వాడు లయం అవ్వాలి ఆ విద్యలో. ఇంజనీరు అంతే, లాయరు అంతే. ఇది అర్థం చేసుకోండి. ఓ ఈ ఓం కాదు, ఓం ద్వారా ఏ స్థితికి మీరు వెళ్తున్నారో దాన్ని గమనించుకోండి. తస్య వాచక ప్రణవ, అది ప్రణవము కాదు, దానిని ప్రణవముతో నిర్దేశిస్తాం. మిమ్మల్ని ఒక పేరుతో పిలుస్తున్నాం, పేరు మార్చేశాం, మీది మీరు మారరుగా. కానీ ఈ జన్మకి ఆ పేరే మీది, అవునా? అలాగే ఈ పృథ్వీ గ్రహం మీద ఈ పర్టికులర్ విశ్వ పరిణామ క్రమములో తస్య వాచక ప్రణవ, అలాగే 7 బీజాక్షరాలు వస్తాయి, అప్పుడు ఈ విశ్వ పరిణామ క్రమం పూర్తవుతుంది. ఈ కాలానికి అంటే ఈ చేతనత్వానికి, ఈ మానవ జాతికి ఆ మౌనము యొక్క ప్రకటిత పరబ్రహ్మ స్వరూపము, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ స్వరూపం, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అండి బ్లావిట్స్కి. శబ్దోచ్చారణ చేస్తున్నప్పుడు మీరు ఏ చేతనత్వంలోకి ప్రవేశిస్తున్నారో, ప్రతి శబ్దోచ్చారణ ఏదో ఒక చేతనత్వాన్ని మీలో కలగజేస్తుంది. ప్రేమ, కోపము, శాంతి, ద్వేషము, తేడాలు మీకు అర్థమవుతుంది కదా. ఒక్కొక్క శబ్దము మీలో స్పష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక చేతనత్వాన్ని తెలుపుతోంది. రాగము అనగానే మీకు తెలుస్తుంది కదా ఆ చేతనత్వం ఎలా ఉంటుందో. విరాగము అంటే మీకు తెలుస్తుంది కదా ఆ చేతనత్వం ఎలా ఉంటుందో. క్రోధము అంటే మీకు తెలుస్తుంది కదా ఆ చేతనత్వం ఎలుగుతుంది. అంటే అర్థం ఏంటి, ప్రతి శబ్దము ఏదో ఒక చేతనత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ శబ్దము సమస్త సృష్టిలో ఉన్నటువంటి చరాచర వస్తు సముదాయం యొక్క చేతనత్వాన్ని తెలుపుతుంది. అది ఋషులు దర్శించి మనకిచ్చినటువంటి జ్ఞానము. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ యాటమిక్ ఎనర్జీని తెలుపుతుంది. ఓమ్స్ లా ఎలక్ట్రికల్ ఎనర్జీని తెలుపుతుంది కదా. ఆ ఒక్క నియమం మొత్తం ఎలక్ట్రికల్ ఎనర్జీని తెలుపుతుంది. ఆ ఒక్క ఫార్ములా మొత్తం యాటమిక్ ఎనర్జీని తెలుపుతుంది కదా. ఎన్ని రకాల యాటమిక్ ఎనర్జీలు ఉన్నాయి, ఎన్ని రకాల ఎలక్ట్రికల్ ఎనర్జీలు ఉన్నాయి, మీ కంటి ముందు కనిపిస్తున్నాయి కదా. కానీ ఇవంతా ఏంటి, ఆ ఒక్క ఫార్ములాతో వచ్చాయి. ఓమ్స్ లా నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ మొత్తం వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అనే ఫార్ములా నుంచి యాటమిక్ ఎనర్జీ మొత్తం వచ్చింది. అలాగే ఈ మొత్తము సృష్టి శబ్దం నుంచి వచ్చింది. ఇంకా దీన్ని మీరు దర్శించుకోవాలి. పానీయముల ద్రావుచుని గుడుచుచుని ఏమి చేస్తున్నా కూడా ఇది మీరు ఎందుకు చేయగలుగుతున్నారు అంటే మీలో ఓంకారం ఉంది, మీలో ఆ చేతనత్వం ఉంది కనుక ఇదంతా మీరు చేయగలుగుతున్న లేకపోతే చేయలేరు మీరు. అది మీరు నిరంతరము స్మరణలో ఉంచుకోవటమే నిన్న మనం చదువుకున్నటువంటి స్మరణ భక్తి. ఇది స్మరించుకోవాలి మీరు. ఉత్తినే భగవంతుడు నామం ధరించుకుంటే పెద్ద ఉపయోగం ఉండదు, కానీ ఇట్స్ గుడ్, బెటర్ దాన్ నథింగ్. ఎవడి గురించి ఆలోచించే బదులు సాయి గురించి ఆలోచించడం మంచిదే. కానీ ఇంకా మీరు లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళటానికి కావలసినటువంటి ఉత్సాహము చూపించేటటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ భౌతిక పరిస్థితులు కానీ మిమ్మల్ని అడ్డకపోతే నాది గ్యారంటీ మిమ్మల్ని తీసుకెళ్తా. నన్ను చెప్పిన టైంకి నా దగ్గరికి రావాలి, నేను చెప్పినంతసేపు నా దగ్గర ఉండాలి. కానీ ఇదంతా ఏంటి కండిషను? అందరం చర్చించుకుని వీలు పడిన టైమే. గుడ్డిగా నేనేదో చెప్పేసి మీరు ఆ టైంకి రండి అంటే రావక్కర్లే మీరు. కామన్ సెన్స్ ఉంటుంది దేనికైనా. అంచేత ఈ పరివ్రాజకులు ఎవరైతే తయారు కాదలుచుకున్నారో మీరు ఆ ధైర్యం చూపించగలగాలి. ప్రహ్లాదుడు చూపించినటువంటి ధైర్యం చూపించగలగాలి. బాహ్య జగత్తు ఎలా ఉన్నా మరిచిన్ సురారి సుతుడు ఏతద్ విశ్వము. జరుగుతూ ఉంటుంది ఈ ప్రపంచం, కానీ పనులు చేస్తూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు, మానడేది. కానీ దీని ప్రభావము వాడి చేతనత్వం మీద పడదు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ వల్ల వస్తుంది. సర్కస్ లో వాళ్ళు ఒళ్ళు వంచేస్తారు, ఏది మనం అసలేం చేయలేము అంటే వాళ్ళేం మనకంటే చాలా అద్భుతమైనటువంటి శరీరాలు కలిగి ఉన్న వాళ్ళు ఏం కాదు. ఏం చేశారు వాళ్ళు? అభ్యాసం అంతే. అది నేను అడుగుతున్నది మిమ్మల్ని. ఆత్మ విద్య భారతదేశం యొక్క భారత శరీరములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క వారసత్వమే. నీకు హక్కు ఉంది. మిగతా శరీరాలు ఆధ్యాత్మిక విద్యను ఇంత సులభముగా పొందలేవు. ఎవరు ఏం చెప్పినా గ్యారంటీది నేను చెప్పేది, భారతీయ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తి పొందగలిగినంత సులువుగా ఆధ్యాత్మిక విద్యను ఇతర శరీరాలలో ఉన్నటువంటి వాడు పొందలేడు. వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, అసంభవం. అది దానికి కారణం జెనెటిక్స్. దానికి మీరు దెబ్బలాడితే అదేంటి మీరు అలా ఎంత చెప్పేస్తున్నారంటే అది జెనెటిక్స్ అంతే. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ అనేటటువంటి మాటలు మనం ఎంత తేలిగ్గా మాట్లాడిస్తాం, ఎంత తేలిగ్గా మనం చెప్పేస్తాం, అయ్యా ఏముంది మాస్టర్ అది ప్రారంభం అంతే, జరగాల్సింది జరుగుతుంది, యోగం ఉంటే ఉంటుంది, ఉండదు. ఎంత పెద్ద మాటలు అవి మీకు. చైతన్య విజ్ఞానంలో మీరు ఇతర దేశాల వాళ్లతో పోల్చి చూసుకుంటే తెలుస్తుంది మీరు ఎంత గొప్పవాళ్ళు. కానీ నిజమే గొప్పవాళ్ళమే, మరి ముందుకు పదండి. జ్ఞానం ఉంది నిజమే, ముందుకెళ్తే కదా, ఆ జ్ఞానాన్ని మీరు ఉపయోగిస్తే కదా. అది నేను ఇస్తున్నటువంటి ఇన్విటేషన్. క్లాసులు మొదలెట్టాను. సాయంత్రం పూట భాగవతము చదవటంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే ఆ జగద్గురు చరిత్రను చదవటము. శ్రీకృష్ణ తత్వాన్ని జగద్గురు తత్వానిగా ప్రపంచానికి అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. శ్రీకృష్ణుడు భక్తులము కాదు, తేడా అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడు భక్తులనే, కానీ శ్రీకృష్ణుడు యొక్క చేతనత్వం యొక్క భక్తులం, శ్రీకృష్ణుడు యొక్క శరీరం యొక్క భక్తులము కాదు. కానీ ఆ శరీరము ఆ చేతనత్వాన్ని ప్రకటీకరిస్తుంది. రెండు ఇంటర్లింక్డే, బాడీ మైండ్ అండ్ సోల్ వేరు చేయలేరు మీరు. ఆత్మ ఉంటే మనస్సు ఉంటుంది, మనస్సు ఉంటే శరీరం ఉంటుంది, వేరు చేయలేరు ఆత్మ బుద్ధి మనస్సు. అందువల్ల ఆ రూపాన్ని మనం లాక్కొస్తున్నాం తప్ప ఆ రూపము మీద ఉన్నటువంటి భౌతిక ఆడంబరాలు, ఆభరణాలు, స్వరూపాలు చేతనత్వం వైపుకి ఒక విశేషమైనటువంటి దిశని మన చేతనత్వానికి ఇస్తాయి. మన చేతనత్వానికి జగద్గురువు శరీరము, జగద్గురువు శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలు, జగద్గురువు శరీరంలో ఉన్నటువంటి మురళి, జగద్గురువు యొక్క మిగతా రెండు చేతులలో ఉన్నటువంటి శంఖము చక్రము మనకి దిశ చూపిస్తాయి. ఇది మీరు మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి, ఈ ఆశ్రమంలో మనం చేసేటటువంటి ప్రయోగం ఇది. ఆధ్యాత్మిక విద్య సాధారణ జీవితము జీవిస్తూ కూడా ఆధ్యాత్మిక విద్యలో నిష్ణాతులు కావచ్చును, కబీర్ దాస్ ప్రూవ్ చేశాడు బట్టలు అల్లుకుంటూ, రైదాస్ ప్రూవ్ చేశాడు చెప్పులు కుట్టుకుంటూ, సక్కుబాయి ప్రూవ్ చేసింది మజ్జిగ చిలుక్కుంటూ, చివటమ్మ ప్రూవ్ చేసింది కూరగాయలు అమ్ముకుంటూ, జనక మహారాజు లాంటి వాళ్ళు, పాల్ బ్రంటల్ లాంటి వాళ్ళు, క్రైస్ట్ లాంటి వాళ్ళు, మహనీయులు ఉన్నారు కదా, శ్రీపాద శ్రీవల్లభుడు, సిద్ధిసాయి లాంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలు మన జీవితాల కంటే హేయమైనవే. సిద్ధిసాయి జీవితం మన జీవితంతో భౌతికంగా పోల్చి చూస్తే హేయమైందే కదా. ఉండటానికి కొంపలేదుగా ఆయనకి, తినటానికి తిండి లేదుగా, అడుక్కునేటమేగా. వాళ్ళ గొప్పతనం గురించి నేనే మాట్లాడటానే, మీరు భావం అర్థం చేసుకోండి, మీరు భావం అర్థం చేసుకోండి. మీ భౌతిక జీవితం ఎలా ఉన్నా ఆధ్యాత్మిక శక్తి ప్రదర్శన ఒకటే. అందుకు చెప్తున్నాను నేను, నా జీవితం ఎలా ఉంది మాస్టారు, మేము ఎలా ఉన్నాం మాస్టారు, మేము ఎలా చేయగలం మాస్టారు అనొద్దు. ఇష్టం ఉందా లేదా అది చెప్పండి అంతే. ఇష్టం ఉంటే చేయగలరు, మీరు ఏ స్థితిలో ఉన్నా. గురు చేతనత్వం యొక్క, గురు సత్తా యొక్క బొమ్మలో మనం ఎన్నుకున్నటువంటి గురువులందరూ కూడా మనకంటే హీన స్థాయి నుంచి బయటకు వచ్చిన వాళ్లే అనేది గుర్తుంచుకోండి. భౌతికంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి, సిద్ధిసాయిది కాని, సత్యసాయిది కాని, రామకృష్ణ పరమహంసది కాని, శ్రీరామ శర్మ ఆచార్యది కాని, అరవిందోది కాని. అసలు అరవిందోకి ఆయన 26 ఏట వరకు ఒక బెంగాలీ ముక్క రాదు ఆయనకి, పాపం అంత విదేశీయుడిలా పెరిగాడు ఆయన. సిబివిది కానీ, బ్లావిట్స్కిది కానీ, ఎందుకని చెప్తున్నాను, వాళ్ళందరికంటే మీరు సుఖమైన స్థితిలో ఉన్నారు. గురువులు జీవించినటువంటి స్థితితో పోల్చి చూస్తే మీరు చాలా సుఖంగా ఉన్నారు. మీరు కానీ ఆత్మ విద్యను పొందటానికి మీకు టైం లేదు, ఇంట్రెస్ట్ లేక అంతే. అది మీరు అర్థం చేసుకోండి. బ్రహ్మకుమారి వాళ్ళు రైటా, రజనీష్ రైటా, క్రైస్ట్ రైటా, మెహర్ బాబా చెప్పిన సూఫీజం రీఓరియంటెడ్ రైటా, అన్ని రైటే, భాషలు మారే. అది మీరు అర్థం చేసుకుని వాళ్ల భాషలో వాళ్ళకి నచ్చ చెప్పేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. కనుక నా యొక్క పరివరాజకులకు ఈ విధానాలన్నీ రావాలి. మేయర్ బాబా ఏం చెప్పాడో తెలియాలి, క్రైస్ట్ ఏం చెప్పాడో తెలియాలి, వాళ్ల భాషలోనే, మన భాషలో కాదు. క్రైస్ట్ కూడా ఇదే చెప్పాడు అంటే ఒప్పుకోను నేను. క్రైస్ట్ ఇది తన భాషలో ఎలా చెప్పాడో మీరు చెప్పగలగాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్న, ఐఆమ్ ద వే అన్న తేడా ఏంటి? నువ్వు ఎన్ని పాపాలనే చెయ్యి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్న, నేనే నీకు మార్గము చూపిస్తాను అన్న తేడా ఏమైనా ఉందా? అతను ఇంగ్లీష్లో చెప్పాడు, ఈయన సంస్కృత శ్లోకాలలో వేదవ్యాసుడు ద్వారా చెప్పాడు. ఇది మీరు నేర్చుకునేటటువంటి, స్వాధ్యాయము చేసుకోగలిగేటటువంటి టైం మీరు నాకు ఇవ్వగలగాలి. ఏది చదవాలి, ఎలా చదవాలి అన్న బాధ్యత నాది. టైం మీరు చేయాలి. నేను ఇది రాసి పెట్టాలి అని చెప్పాక ఈ క్యాసెట్ మీరు ఇమీడియట్ గా రాయలేకపోతే నేను నెక్స్ట్ ఏం చెప్పగలను నేను మీకు? కాలేజీలో కూడా అంతే కదా, ఇవాళ నేను చెప్పినటువంటి పాఠాన్ని నెక్స్ట్ డే స్టూడెంట్ చదువుకోకపోతే ఎవడు ఏం చేయలేడు. కానీ కండిషన్ ఏంటి, ఈ గ్రూప్ గా ఏర్పడిన వాళ్ళు నన్ను కలవండి తర్వాత, కలిసి ఒక టైం టేబుల్ వేసుకుందాం, అందరికి అనుకూలంగా ఉండేటటువంటి టైం టేబుల్. కానీ ఏం చేయాలో అర్థమైంది కదా. మహాభాగవతము అంటే ఏంటి? గురువులందరూ కూడా చెప్పినది ఒకటే, ఒకలాంటిది కూడా కాదు, ఒకటే, అదే, దాని గురించే చెప్పారు వాళ్ళు. కానీ మనకి ఆ భాష యొక్క గందరగోళంతో అర్థం కావటం మానేసింది, నెంబర్ వన్. నెంబర్ టూ, నా యొక్క పరివ్రాజకుల దగ్గర నుంచి నేను ఆశించేది ఏంటంటే గురువుల దగ్గర నుంచి భౌతికమైనటువంటిది ఏమి మీరు అడగండి. ఎందుకు అడగండి? అడిగారంటే మీకు గురువు కంటే భౌతికమైంది ఎక్కువ అని నిరూపించబడిపోతుంది. భౌతికము వైపు వెళ్లేటటువంటి దృష్టి చేతనత్వం వైపు వెళ్ళలేదు. మీరు కొంచెం ఆ మార్పుకి ప్రిపేర్ అవ్వండి, అడక్కండి, లోపల ఉంటే ఉండుగాక. ఫలానా వాడిని కొట్టేయాలి అని ఉంది, మీకు చంపేయాలి అని ఉంది, మీకు శిక్ష పడదు, చంపేస్తే శిక్ష పడుతుంది, అంతే కదా. అచ్చత మీకు కోరికలు ఉంటే నో ప్రాబ్లం, అడక్కండి అవి. కానీ పెద్ద తమాషా ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ గురువుల పని గురువుల వైపు మీరు చూస్తారో మీకు ఆ బీకే ఆశ్చర్యస్తుంది. భౌతిక జీవితంలో ఎలాగ మారిపోతాయో పరిస్థితులు, చాలా విచిత్రంగా మారుతాయి. కానీ ఆ మార్పు కోసం చేయకండి. ఇది అంటే ఏంటి, మళ్ళా 50 ఎక్కడుంది? వద్దు, నా పరివ్రాజకుల గురించి చెప్తున్నాను, నా అనేది అండర్లైన్. అంటే మరి మిగతా వాళ్ళు రావద్దా? రండి, నాకేం అభ్యంతరం లేదు, కరెక్ట్ గానే జరుగుతుంది. ఏం చేయాలి అప్పుడు మిగతా వాళ్ళు? వాళ్ళకి చెప్పిన పని మీరు చేసుకుంటూ ఉండండి. ఈ టోటల్ నాలెడ్జ్ రాదు, ఈ సంపూర్ణమైనటువంటి అవగాహన రాదు. ఇదంతా ఎందుకు చేస్తున్నామో ఆ బొమ్మ చిక్కుతున్న వాడికి తెలియదుగా, కానీ చెప్పినట్టే చేస్తున్నాడు, చాలు. నేను చేసుకోలేను ఆ బొమ్మని, అంచేత తను లేకపోతే అసలు ఆ బొమ్మ రాదు నాకు. అంచేత రెండు కావాలి. కానీ పరివ్రాజకులుగా మారేటటువంటి ఈ వ్యక్తులు కొన్ని కోట్ల జన్మల నుంచి ఈ గురువులందరి దగ్గర పనిచేశారు. వాళ్ళు మాత్రమే ఈ పరివ్రాజకులుగా మారగలరు, మిగతా వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు. మీరు ఏ కోవకి చెందుతారో మీ నిర్ణయం తెలుపుతుంది. కానీ ఇది గొప్ప, అది తప్ప. మళ్ళా ఆ పిచ్చి భ్రమలో మాత్రం దయచేసి పడకండి. కెమిస్ట్రీ గొప్పే, సాంస్క్రిట్ గొప్పే, ఇంగ్లీషు గొప్పే. ఇంగ్లీష్ లెక్చరర్కి అదే శాలరీ వస్తుంది, హిందీ లెక్చరర్కి అదే శాలరీ వస్తుంది. ప్రపంచంలో అనుకోవచ్చు వీడు గొప్ప వాడు గొప్ప అని, కానీ యూజీసీ స్కేల్స్ ప్రకారం మాత్రం 6 లెక్చరర్స్ ఆర్ 1. అంతేతే మీరు గొప్ప తప్పుల గురించి నేను మాట్లాడటం లేదు, నా మీ గురించి మాట్లాడుతున్నా, నా పరివ్రాజకుల గురించి, మీ యొక్క ఆధ్యాత్మికత యొక్క డెవలప్మెంట్ గురించి. మీరు నేను చెప్పిన దాంట్లో మీకు నచ్చిన అంశాలు తీసుకుని ఆధ్యాత్మిక జగత్తులో మీ అంతటా మీరు ఎదగవచ్చు. మీరు ఇంకొంచెం సాహసం చేసుకుంటే మీ అంతటా మీరు అనేక సంస్థలు పెట్టుకోవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. కానీ నా పరివ్రాజకుల నుంచి నేను ఆశిస్తున్నది అర్థమైంది కదా. ఏంటో మొట్టమొదటి ఏంటి? స్మరణ. అభ్యాసం చేయండి. ఓంకార జపం కాదు నేను చెప్పింది, ఈ చేతనత్వము అపరమే వ్యోమన్ అశాంత స్థితి. ఈ శాంత స్థితి ఈ సంపూర్ణ సృష్టికి మూలము అన్నది మీకు స్మరణ ఉండాలి. చాలా సింపుల్ అది, అసలు అలవాటవుతే నిరంతరం మీకు గుర్తుండాలి. మీరు బయట ఎంత గందరగోళాలు జరిగిపోయినా చెదరాల్సిన పనులే. కోపం వచ్చేస్తుంది, వీడులా మాట వింటం లేదు, బయట అనకండి, వాడికి విసుగొస్తుంది, వాడికి ఇంకా కోపం వస్తుంది. నా భావం అర్థమైంది కదా. బయట మామూలుగానే ఉంటారు మీరు, వాళ్ళు ఉడికిపోతూ ఉంటారు, కొట్టేసుకుంటూ ఉంటారు. చాలాసార్లు చూశాను నేను కాశీలో, ఈ రాయిట్స్ చాలా ఎక్కువ, హిందూ ముస్లిం రాయిట్స్. చాలాసార్లు ఈ గందరగోళం ఉన్న దాంట్లోంచి నేను సైకిల్ మీద 20 కిలోమీటర్లు రావాల్సి వచ్చేది. నేనున్న 25 సంవత్సరాలలో చాలా సార్లు జరిగేది. చాలా సార్లు నాకు తెలియకుండానే ఆ మార్గం నుంచి కర్ఫ్యూ ఉందని కూడా తెలియదు నాకు. ఎవడు ఏం మాట్లాడలేదు, ఏమీ జరగలేదు. జరిగి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. కారణం ఏంటి అంటే ఆ ఓమే ఆరక్షణే. చాలా విచిత్రంగా ఉంటాయి ఆరక్షణలు. ఇది ఎందుకు చెప్తున్నాను, రక్షణ కోసమైనా స్వార్థపడి మీరు చేసినా పర్వాలే అది, కానీ దానికోసం మాత్రం నా పరివ్రాజకులు చేయరు. దేనికోసం చేస్తారు వాళ్ళు? స్మరణ కోసం చేస్తారు. నిరంతరము మరిచిపోండే ఏతద్విషం మరిచిన్ సురారిసుతు. మరిచిపోమన్నాను కానీ జీవించవద్దు అనిలే. మరి మనం మర్చిపోయి ఏం చేస్తామంటే రాయి రప్పలా బతుకుతాం. ఇంకా వాళ్ళు ఎందుకు పనికిరారు? వాళ్ళకే పనికిరారు వాళ్ళు. అది అలవాటు చేసుకోండి స్మరణ. రెండోది ఏం చెప్పాను, స్వాధ్యాయం చేసేటటువంటి దమ్ము ఉండాలి మీకు. ఏం స్వాధ్యాయం చేయాలి? ఎవరు మీ దగ్గరికి వచ్చినా అందరు గురువులు ఒకటే చెప్పారు అని వాళ్ళ భాషలో మీరు మాట్లాడగలగాలి. థియాసఫిస్ట్ వస్తే వాళ్ళ భాషలో చెప్పాలి, అరవిందోనియన్స్ వస్తే వాళ్ళ భాషలో చెప్పాలి, రమణ మహర్షి శిష్యులు వస్తే వాళ్ళ భాషలో చెప్పాలి. మీ భాష చెప్పడానికి వీల్లేదు, వాళ్ళ భాష మాట్లాడేది. నా గురుచేతనత్వం యొక్క ఉదాహరణ బొమ్మలు పెట్టినందుకు. కానీ ఎంత అద్భుతంగా మనం గోడలు కట్టుకుంటామంటే, రామకృష్ణ పరమహంస యొక్క బర్త్డే నాడు ఒక ఊరిలో నా ఫ్రెండ్స్ కొంతమంది రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదవటానికి వెళ్ళారు. ఎందుకు వచ్చారు మీరు? చదవటానికి వీల్లేదు అన్నారు. పోనీ మీరు చెప్పండి వింటామన్నారు, చెప్పమన్నారు. ఇది పరిస్థితి. ఆర్గనైజేషన్స్ మీద నా ధ్వజం తప్ప ఆ గురువుల మీద మాత్రం నా ధ్వజం లేదు. గురువులు ఓకే, వాళ్ళందరూ ఒకటే చెప్పారని కదా నేను మొత్తుకుంటున్నా. ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఈ లోపాలు సవరించాలి. రెండో లోపం ఏంటి, కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే, థియోసాఫికల్ సొసైటీకి మీరు వెళ్ళారనుకోండి, సీక్రెట్ డాక్ట్రిన్ గురించి చెప్తారు కానీ సీక్రెట్ డాక్ట్రిన్లో ఏముందో చెప్పారు. చాలా సంస్థల్లో చూశాను నేను ఇది. అరవింద సొసైటీ దగ్గర వెళ్ళాను, సావిత్రి గురించి చెప్తారు కానీ సావిత్రి చదవరు. ఈ రోగాన్ని మార్చాలి అంటే మీరు అవి రెండు చదవాలిగా. ఆ ధైర్యం రావాలి మీకు. ఇమ్మీడియట్గా మీరు చెప్పేదంటే నాకు ఇంగ్లీష్ రాదని గొడవ వదిలిపోయింది. కానీ మీకు తెలియదేమో, సీక్రెట్ డాక్ట్రిన్ సావిత్రి చదవటానికి మీకు ఇంగ్లీష్ రావక్కర్లే. ఎంఏ ఇంగ్లీష్ మీరు కానక్కర్లే, 10th క్లాస్ ఇంగ్లీష్ ఉంటే చాలు. కొత్త రామకోటయ్య గారు మీరు పేరు చాలామంది మీరు వినుంటారు, ఆయన చదవలేదు. సావిత్రి మీద అరవిందో రాసినటువంటి సావిత్రి మీద ఆయన రాసిన కమెంట్స్ ప్రొఫెసర్స్ అని ఇంగ్లీష్కి అర్థం కాక సావిత్రిని ఎత్తేశారు ఎంఏ సిలబస్ లోంచి, చెప్పలేక మరి ఆయన కమెంటరీ రాశాడు. ఇది రెండో చరణం. మొదటిది రెండోది అర్థమైంది కదా, ఈ రెండో అర్థమైపోతే మూడోది చాలా ఈజీగా వస్తుంది. నా పరివరాజకుల ద్వారా నేనేం చెయ్యాలనుకుంటున్నాను. మొదటిది ఏంటి, మరిచెన్ ఏతద్ విశ్వమును, ఏమి జరిగినా బాహ్య ప్రపంచంలో రియాక్ట్ కావద్దు. మంచి జరిగినా ఆనందించకండి, బాధాకరమైనటువంటి పరిస్థితి జరిగినా ఆనందించకండి. మీరు ఎక్కడ ఉండాలి? భాగవతంలో స్మరణ భక్తిలో ఈ పాదాలు వస్తాయి. నిన్న చదువుకుందాం మనం. మొదటిదేంటి, శ్రవణం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? వింటున్నారు. ఓహో ఇలా ఉంటుందా ఆ స్థితి, ఆ స్థితి ఇంత గొప్పదా. స్మరణం తర్వాత కీర్తనం, ఫలానా వాడు ఇంత గొప్పవాడు అయ్యాది చేసి, సాయి మహిమలన్నీ కూడా ఈ ఓంకారం మీదే ఆధారపడి ఉన్నాయి, కృష్ణుడు చమత్కారాలన్నీ కూడా అవే, సహ పూర్వేషామపి గురువు రాసింది కదా అక్కడ, కాలేన అనవచ్చేదాతి ఓంకారము గురువులందరికీ కూడా గురువే. ఇది కీర్తన. కీర్తన అంటే ఇది. భజన చేస్తూ కూర్చుంటే ఏం లాభం? కీర్తించండి అంటే ఏంటి తేడా? తేడా అర్థం చేసుకోండి. ఎక్కడ నేను మిమ్మల్ని గమనించమని చెప్తున్నాను, భజన చేస్తున్నప్పుడు ఆ పేరు యొక్క గొప్పతనం మీకు తెలిస్తే తప్ప రామ శ్రీరామ రామ రామ్ పరమ శాంతి సుఖ నిధాన దివ్య ఏకనామ. ఉంది కదా భజన ఇది, ఏంటనే శ్రీరామ రామ రామ్ శ్రీరామ రామ రామ్ ప్రేమ ముదిత మనసే కహో ఏక రామ నామ్ శ్రీరామ రామ రామ్ శ్రీరామ రామ రామ్ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ్ శ్రీరామ రామ రామ్. ఇది కీర్తన ఎప్పుడవుతుంది అంటే ఆ రామ నామము యొక్క గొప్పతనం మీకు గుర్తు వస్తే, లేకపోతే ప్యారెట్ లైక్ రిపిటిషన్ అవుతుంది. టేప్ రికార్డర్ పెట్టుకున్న ఒకటే, మీరు భజనలు చేసిన ఒకటే. కీర్తన శ్రవణము తర్వాత ఆ నామము హనుమంతుణ్ణి హనుమంతుడిగా చేసింది, రాళ్లని సముద్రంలో తేల్చేటట్టు చేసింది. మరి రావణాసురుడు ఏం చేయలేకపోయింది, నువ్వు మారాలనుకుంటే తప్ప ఆ నామము ఏం చేయలేదు, అది గుర్తుంచుకోండి. అందుకని అడిగేది, మీ అంతటి మీరు వస్తే తప్ప ఎవరు ఏం చేయలేరు, వస్తే ఇది మార్గం అని చెప్పచ్చు. శ్రవణము తర్వాత కీర్తనం, కీర్తనం తర్వాత మూడోది స్మరణ. ఇప్పుడు చెప్పాను కదా, మరిచెన్ ఏతద్విశ్వము. ఓ ఆ కీర్తన ఇదంత గొప్పది. ఆ అనంత కళ్యాణ గుణాలు ఆ మౌనానివి మీరు ఎక్కడికో వెళ్ళి వెతకక్కర్లే, మీలోనే ఉంది, మీ దగ్గరే ఉంది, మీ పక్కనే ఉంది. ఇంకా నిజం చెప్పాలంటే మీరే అది, మీరు గుర్తించలేకపోతున్నారు అంటారు శంకరాచార్యులు వారు. ఈ అనంత కళ్యాణ గుణాలున్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి చేతనత్వ కణిక నువ్వే, నీకు గుర్తు రావటం లేదు, ఏం చేస్తావు? స్మరణ మూడోది. అంచేత ఆ భక్తి యొక్క నవధా భక్తి యొక్క విశేషణాలే చెప్పుకుంటున్నాం. భాగవతమే చెప్తున్నాను, మాస్టర్ భాగవతం చెప్పానని. ఇదంతా ఏం చెప్తున్నారు అని మీకు గాభరా ఉందేమో, భాగవతమే చెప్తున్నాను నేను, పుస్తకం చూడకుండా చెప్తున్నాను అంతే. అంతేనా, నిన్న చెప్పుకున్నదే. మా పరివ్రాజకుల నుంచి నవధాభక్తి కోరుకుంటున్నాను నేను. స్మరణ, స్మరణ తర్వాత పాదసేవనం. ఏంటి పాదసేవనం? ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క పాదమే. త్రిపాదశ్యామృతం దివి విశ్వం ఉందే, ఈ దృశ్యమానమైనటువంటి జగత్తు ఉన్నదే, ఇది భగవంతుడి యొక్క ఒక పాదమే. భగవంతుడి యొక్క మిగతా మూడు పాదాలు మనం పట్టుకోవలసి ఉన్నది. దాన్ని మీరు పట్టుకుంటే అమృతత్వం వైపు వెళ్తారు, ఈ పాదాన్ని పట్టుకుంటే మృత్యు వైపు వెళ్తారు. దాన్ని ఏమంటాం మనం? డివైన్ ప్లాన్. పరిణామక్రమములో చేతనత్వము ఎలా మారాలి అనేటటువంటి దాన్ని తెలియటం కూడా ఇదే. దీనినే భగవద్గీతలో ఏం చెప్పాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ హమవ్యం వివస్వాన్ మనువే ప్రా మనురిక్ష్వా కవే బ్రవీత్. ఈ జ్ఞానము సోలార్ సిస్టమ్, సూర్యకిరణ విజ్ఞానం మీకు తెలియాలి. పరివ్రాజకులు దాన్ని నేర్చుకోవటానికి రెడీగా ఉండాలి. దీనికి ఎంత టైం నాకు మీరు ఇవ్వాలో ఊహించుకోండి, ఇవ్వండి టైము. రోజు ఇవ్వక్కర్లే, పార్ట్ టైం జాబ్స్ వాటిలాగే రకరకాలుగా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇది మీ సిలబస్. పాదసేవనం అంటే ఏంటి? ఈ విశ్వ పరిణామ క్రమంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క పాదానికి మీరు సర్వీస్ చేయగలిగితే, అంటే ఏంటి మీరు ఉపయోగపడగలిగితే అని. మనం సర్వీసేగా చేస్తున్నాం, సర్వీస్ రిజిస్టర్సేగా మనం అందరికీ ఉండేది కాదా? ఉద్యోగులందరికీ ఏది ముఖ్యం? అదే పాదసేవనం అంటే, సర్వీస్ రిజిస్టర్ అన్నమాట. జర మీ సర్వీస్ రిజిస్టర్లో ఏం పడుతుంది? పడతాయి కదా ఇంక్రిమెంట్స్కి, దానికి దీనికి, మీరు చేసిన కోర్సులు, మీరు చేసిన ఎక్స్ట్రా సర్టిఫికేట్స్, అవి ఉంటే ఏమవుతాయి? ఇంక్రిమెంట్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, లెక్చరర్ నుంచి లీడర్ అవుతుంది. అంటే నేను లెక్చరర్ని కనుక నాకు ఆ స్కేల్స్ తెలుసు, మిగతా వాళ్ళకి మిగతా స్కేల్స్ తెలుసు. కానీ ఇదంతా పాదసేవనమే. అంచేత ఎంత భ్రమలో మనం జీవిస్తున్నాం అంటే, అసలు ఈ పాదసేవనాలు అవి నిత్య జీవితానికి డైరెక్ట్ లింక్ మర్చిపోయాం. అవి అది భ్రష్టు పట్టింది అని పాపం భక్తి నారదుని అడుగుతుంది. అది ఎలా చేయాలో చెప్తున్నాను నేను. అంచేత నేను చేసేటటువంటి పరివ్రాజిక శిబిరమైనా, భాగవతంలో చెప్పబడినటువంటి విద్య అయినా, గీతలో చెప్పబడిందైనా ఒకటే చెప్తున్నా నేను, కానీ మీరు చేయగలరా? రండి, కొంచెం ధైర్యం చేయండి. నేను ఎప్పుడో కథ చెప్తాను, నాకు ఆ కథ చాలా ఇష్టం. సన్ అండ్ శాండ్ హోటల్, అది బాంబేలో. సన్ అండ్ శాండ్ అయినా సినిమాల్లో వాటిలో కూడా చూపిస్తూ ఉంటాడు, మంచి హోటల్, లేదా లేకపోతే హెల్త్ రిసార్ట్. అందులో స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఓ మీటింగ్ పెట్టుకున్నారు కొంతమంది, ఏదో బర్త్డే పార్టీ పిల్లవాడిది. ఓ పిల్లవాడు నీళ్ళలో పడిపోయాడు. నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు ఒక అతను, ముల్లా నసిరుద్దీన్ అని. నా చాలా మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు అతన్ని, తర్వాత ఇప్పుడిప్పుడే కాదు, చాలా చోట్లకి వెళ్తూ ఉంటాడు ఆయన, ఈ ముల్లా నసిరుద్దీన్ గారు. ఆయన కూడా ఆ మీటింగ్కి వచ్చాడు. మీటింగ్ ఏమంటుందని ఫంక్షన్కి వచ్చాడు. పిల్లవాడు నీళ్ళు పడిపోయాడు, ఈయన గారు దూకారు, పిల్లవాడిని రక్షించాడు. అందరూ తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు, ఓహో ముల్లా నసిరుద్దీన్ నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నీ వల్ల నా బాబు బతికాడు, ఇది ఉండండి ఆగండి, మొట్టమొదట నన్ను నీళ్ళల్లోకి తోసింది ఎవరో చెప్పండి, తర్వాత ఇదంతా అన్నాడు. అలాగే మీరు ముందు నీళ్ళల్లోకి దూకేస్తే ఈ పాద సేవనం ఆటోమేటిక్గా జరుగుతుంది. చేయగలవా చేయలేవా, ఇది మీమాంసలో పడితే చేయలేము. ఏది చేయలేము అంటే ఇంచేత ఈ మీమాంసలు వద్దు, ధైర్యంగా దూకేటే సర్వీస్ రిజిస్టర్లో మార్కు పడిపోతుంది. ఈ కోర్సు చేశాడు, ఈ కోర్సు చేశాడు, దీన్ని ఏమంటాం మనం సర్వీస్ రిజిస్టర్ అనకుండా పాద సేవనం అంటాం. ఈ మొత్తము విశ్వ ప్రణాళిక, ఈ మొత్తము సృష్టి యొక్క రహస్యము సూర్యకిరణాలతో ఎలా సంబంధించి ఉంటుందో అని దర్శించి రూపకల్పన చేసినటువంటి ఆ విచిత్రమైనటువంటి శక్తి యొక్క పేరే జగజ్జనని మహాయోగేశ్వరీ దేవి. మీకు ప్రపంచంలో ఇంకెక్కడ ఈ స్వరూపం కనిపించదు, తయారవుతుంది అది. మూడేళ్ల కిందట కాకివాయ ఆశ్రమంలో దర్శించాను నేను దీన్ని, దీని యొక్క మంత్రాన్ని దర్శించాను, దాని తర్వాత దీని యొక్క యంత్రాన్ని దర్శించాను, దీని తర్వాత దీని యొక్క స్వరూపం ఇప్పుడు బహిర్గతం అవుతుంది. అంచేత ఈ మంత్రద్రష్ట ఋషుల చేతనత్వం ఎలా పనిచేస్తుందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక దేవత యొక్క రూపకల్పన, నూతన దేవత యొక్క రూపకల్పన. ఏడు ముఖాలు 14 చేతులు ఉన్నటువంటి దేవత పేరు మీకు ఎక్కడా దొరకదు. ఆ సత్తా వస్తుంది మీకు ఇక్కడ. యూ కెన్ ఇన్వెంట్ న్యూ గాడ్స్, న్యూ గాడెసెస్. కానీ మరి దానికి శ్రమ పడాలి కదా. మీ వాడు కంప్యూటర్ ఇంజనీర్ అయిపోవాలి, కంప్యూటర్ నేర్చుకోవాలంటే రాత్రి పగలు వాడు కష్టపడాలి. వాడిని అక్కడ చేర్చేసి మావాడు కంప్యూటర్ అయిపోతాడు అంటే వాడు డిగ్రీ అయితే రావచ్చు, కానీ ఉద్యోగాలు ఏం రావు, ఎక్కడికి వెళ్ళినా వాడు మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. ఇంచేత చేత కాదు. కనుక పాద సేవనం తర్వాత అంటే ఏంటి వందనం అంటే, ఎప్పుడైతే నువ్వు పాద సేవనం చేస్తావో సృష్టిలో అనేక రహస్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి, వాటి వెనకాతలు ఉన్నటువంటి శక్తిని చూసి మనం ఏం చేయగలం, చెయ్యతే నమస్కరించగలం అంతే. చిన్న జీన్స్ ఇంత అద్భుతమైనటువంటి మానవ శరీరాన్ని నిర్మిస్తోంది. ఆ శక్తికి మీరేం చేయగలరు? నమస్కరించటమే, అంతకంటే మీరేం చేయగలరు? కానీ నమస్కరించటం తర్వాత వచ్చేటటువంటి వందనం తర్వాత అర్చన, ఇంత అద్భుతమైనటువంటి శక్తి ప్రపంచంలోకి ఎలాగా దిగింది, పంచపూజా విధానం ద్వారా దిగుతుంది, షోడశోపచార విధానం కూడా ద్వారా దిగుతుంది, రెండు రకాలుగా దిగుతూ ఉంటుంది. ఇంకా ఇది డీపర్లోకి వెళ్తాం, ఇంకా పరివ్రాజక స్థితిలోకి వచ్చాక ఇదంతా మీరు నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఈ అర్చన ఉందని మీకు తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని అర్చించాడు, ఇప్పుడున్నటువంటి పూజారులు కాళికాదేవిని అర్చించారు. రామకృష్ణ పరమహంస యొక్క అర్చన యొక్క ఫలితాలు మీకు తెలుసు, ఇప్పుడున్నటువంటి పూజారుల యొక్క అర్చన యొక్క ఫలితాలు మీకు తెలుసు. రామకృష్ణ పరమహంస ట్రస్టీని సాచి లంపకాయ కొట్టగలిగాడు. వెంకటేశ్వర స్వామి యొక్క పూజారులు ట్రస్టీ రావక్కలే, ఓ మినిస్టర్ వస్తే వెంకటేశ్వర స్వామిని వదిలేసి ఆయన వెంటబడతారు. రైటా తప్ప ఆ ఉద్దేశంలో అంటలే, అర్చన యొక్క స్థాయి గురించి చెప్తున్నాను అంతే. ఇది క్రిటిసిజం చేయటంలే, వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని కూడా అంటలే. అలాంటి అర్చన నేర్చుకోదలుచుకున్న వాళ్ళు రెండే. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని ఎలా అర్చించాడు, మీరు అలాగే అర్చించదలుచుకుంటే అలాంటి దేవతాశక్తుల యొక్క రూప కల్పన మీ ముందు జరిగి జరుగుతున్నా గుర్తించలేకపోతున్నారు మీరు. ఎంత మ్యాజిక్ అది. మహాకాళి కాదు, మహా సరస్వతి కాదు, అసలు ఏం కాదు, ఒక నూతన శక్తి ఆవిర్భవించి ఒక నూతన దేవత దిగినటువంటి స్థలాన్ని కూడా గుర్తించలేనటువంటి స్థితి ఎందుకుంది అంటే మన యొక్క ఆధ్యాత్మిక జాతి యొక్క నిర్వీర్యత. అసలు తెలియదు అది అంత గొప్పదని తెలిస్తే కదా, తెలిస్తే కదా దానికి ఏమైనా విలువ ఇచ్చేది మనం. అర్చన విధానం వల్ల ఇలాంటివి జరుగుతాయి. రెండు రకాలైనటువంటి అర్చనలు చాలా ప్రచారంలోకి ఉన్నాయి. 64 రకాలుగా చేసేటటువంటి అర్చన విధానము రూపొందించబడుతున్నది. అర్చన అంటే ఇప్పుడు అర్థమైంది కదా, అంటే ఏంటి, పాదసేవనము చేస్తున్నప్పుడు సృష్టి యొక్క అద్భుతాన్ని చూసి, అంటే మిగతా మూడు మనకు కనిపించవుగా, ఫలితమే కదా కనిపించేది, చేతి దండం పెట్టేస్తాం వందనం, కానీ చేయెత్తి దండం పెట్టేసిన తర్వాత అర్చన చేయగలిగితే ఆ సృష్టికి ప్రతి సృష్టిగా మీరు కూడా చేయగలరు. అది అర్చన అంటే ఇదేం కదా, అర్చన తర్వాత దాస్యం. దాస్యం అంటే సేవక వృత్తి మాత్రం కాదు, ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రిసిటీకి దాసుడు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడు, వాడు ఏం చేసినా దేనికి దాసుడు? వాడు ఎలక్ట్రిసిటీకి దాసుడు. ఎలక్ట్రికల్ నియమాలకి విరుద్ధంగా వాడు ఏం చేయలేడు. వాడు చేయగలడా? అది దాస్యం అంటే కాళ్ళు పట్టుకోవటం కాదు, వాడు చెప్పినట్టు వింటాం కాదు. ధర్మో రక్షతి రక్షిత. ఆ దాస్య స్థితికి వెళ్ళాలి మనం. అంటే ఏంటి, ఆత్మజ్ఞానము యొక్క నియమాలు తెలుసుకుని ఆత్మజ్ఞానివై ఆత్మజ్ఞానము యొక్క నియమాలకి దాస్యులు అవ్వాలి మీరు. అది హనుమంతుడు చేయగలిగాడు. రామ హనుమంతుడి యుద్ధం జరిగినప్పుడు హనుమంతుడే గెలిచాడు. శ్రీకృష్ణార్జునుడి యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడే గెలిచాడు, సారీ అర్జునుడే గెలిచాడు. కారణం ఏంటి, దాస్యము కాదు అది, నియమాలకి దాసుడు. భగవంతుడి యొక్క నియమాలకి ఎవడవుతే దాసుడు అవుతాడో భగవంతుడిని గెలిచేస్తాడు, అంతే కదా. అందువల్ల భక్తుడు ఎప్పుడు భగవంతుడి కంటే గొప్పవాడు. ఎలక్ట్రిసిటీ కంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గొప్పవాడు. ఇంచేత ఎలక్ట్రికల్ ఇంజనీర్ చెప్పినట్టు పాపం ఎలక్ట్రిసిటీ వింటుంది కానీ కదా. అది దాస్య వృత్తి అంటే. ఇలాంటి నవధాభక్తి కనుక మీకు రావాలి అని ఉంటే మీరు ఏ పని చేస్తున్నా ఆ పని వదలకుండా, మీరు ఏ బాధ్యతలు చేస్తున్నా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ మీ ఇంటిలో కానీ మీ పక్క వాళ్లకు కానీ మీరు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలియకుండా ఇవన్నీ నేర్పే బాధ్యత నాది. నేనేం చెప్పుకోకలేమంతా చేసిన ఆవిడకి ఏం తెలియదు, మీరంతా అయిపోయాక తెలుస్తుంది. చాలా సార్లు ఇవంతా జరిగిపోయాక కూడా మీకు ఇదంతా తెలుసు అని పక్కవాడికి తెలియాల్సిన అవసరం లేదు. అలాంటి మహనీయులు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో, ఆత్మజ్ఞానం తెలుసున్నటువంటి వాళ్ళు. బయటకు రాదలుచుకోలేదు వాళ్ళు, వాళ్ళు మన పక్కనే ఉండొచ్చు. ఈ అవధూతల్లో చాలా మంది వాళ్ళ స్థాయి మనకు తెలియదు, అసలు పిచ్చివాళ్ళు అనుకుంటారు. వెంకటేశ్వర స్వామిని ఏమన్నావు? పిచ్చి వెంకటేశ్వర స్వామి అన్నావు. రామకృష్ణ పరమహంసని ఏమన్నావు? పగలా ఠాకూర్ అన్నావు. అంచేత మనం వాళ్ళకి పిచ్చి అనే బిరుది ఇవ్వటం అలవాటు, పిచ్చివాళ్ళని తర్వాత భగవంతులుగా కూడా గుర్తించేటటువంటి అలవాటు కూడా మనకుంది. అంచేత మన్ని ఎవరెవరు పిచ్చి పిచ్చి వాళ్ళు అంటారు, గ్యారంటీగా వాళ్ళందరూ మన్ని రేపు భగవంతుడు అంటారు అని ఈక్వేషన్ సరిపోయింది కదా. సో నో ప్రాబ్లం. అంచేత దీన్ని అర్థం చేసుకుంటూ ఈ విధమైనటువంటి మహాభాగవత విద్యని సాయంత్రం చదువుకుంటాం మనం. నిన్న చదివినటువంటి నవదాభక్తికి ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నారదుడు ఎలాగ పరివరాజకుడుగా ధ్రువుణ్ణి, ప్రహ్లాదుణ్ణి, వాల్మీకిని, మిగతా వాళ్ళని తయారు చేశాడు. అదే పంధాలో అనేక మంది ప్రహ్లాదుణ్ణి, అనేక మంది ధ్రువుణ్ణి, అనేక మందిని తయారు చేయటానికి ప్రయత్నిస్తున్నాను. భాగవతం చదివితే కానీ అది అర్థం కాదు. అందుకని సాయంత్రం పూట మనం భాగవతం చదువుతున్నాం. భాగవతం అంటే ఏంటి? జగద్గురు చేతనత్వం యొక్క, జగద్గురు యొక్క లీలలు అని చెప్పుకున్నాం కదా. గురుపరం శ్రీకృష్ణుడు యొక్క లీలలేగా భాగవతం అంటారు. అంచేత శ్రీకృష్ణ చైతన్యంలో సాయంత్రం మనం లీనమైపోయి మార్నింగ్ 6:30 to 7:30 వరకు శ్రీకృష్ణ చైతన్యమే కనుక మనలో స్పందిస్తే మన ఆచరణ ఎలా ఉన్నది అన్నది భగవద్గీత ద్వారా చదువుకుంటున్నాం మనం. గీతా శ్రేయోయం తిష్టామే, గీతామే చోత్తమం గృహం, గీతనే ఆశ్రయించుకుని నేను ఉంటాను, గీతను మించినటువంటి గృహము నాకు లేదు, గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం, ఈ మూడు లోకాలని కూడా భూర్భువస్వ, భూలోకము, అంతరిక్ష లోకము, స్వర్గలోకము, ఈ మూడు లోకాలని కూడా నేను గీతా జ్ఞానాన్ని ఆశ్రయించి నేను పాలిస్తున్నాను. అంచేత ఆ గీతా జ్ఞానాన్ని మనం పొద్దున చదువుతాం. అంచేత పొగలు ఆ విధంగా మన ఆచరణ ఉండాలి. రాత్రి ఏమవ్వాలి? ఆత్మ నివేదనం. 9వ భక్తిలో, భక్తి యొక్క 9 చరణాల్లో చివరిది ఆత్మ నివేదనం. ఈ దాస్యం తర్వాత సఖ్యం వస్తుంది, సఖ్యం తర్వాత ఆత్మ నివేదనం వస్తుంది. సఖ్యం అంటే ఈక్వల్ స్టేటస్, భగవంతుడికి మీకు ఈక్వల్ స్టేటస్.